ఇప్పుడు ఆయనకి 50 ఏళ్ళు నిండి 51వ సంవత్సరంలో ఉన్నట్ట, ఇంకా 49 ఏళ్ళు ఉందిట ఆయన ఆయువు. ఆ తర్వాత ఇప్పుడు ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు ఇంకా ఆయన. పదవి వచ్చేసింది ఆయనకి, ఫుల్ మెజారిటీ వచ్చింది పార్లమెంట్లో, కానీ ప్రమాణ స్వీకారానికి ఇంకా వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఆంజనేయుడిని నేనే బ్రహ్మ పదవిలోకి ఎడతాను. ఎందుకంటే ఎప్పుడు ఈ కథ చెబుతాను కదా నేను, ఇంకా చాలా కాలం వెయిట్ చేయాలి. ఇంత చేసి ఆంజనేయుడు మీలో చాలామంది కంటే చిన్నవాడు, ఆంజనేయుడు కాదు కానీ బ్రహ్మదేవుడు చిన్నవాడు. బ్రహ్మకి ఇంకా 51 ఏళ్ళే, మీలో చాలామందికి 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు కూడా 56 వచ్చేసాయి. ఇటువంటి ఆయువు వింటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత ఆయువు నీకు కలుగుగా కాని బ్రహ్మదేవుడు దీవించాడు. అప్పుడు ఇంద్రుడు, తూర్పు దిక్కున నిన్ను రక్షిస్తాను, నేను వజ్రంతో కొట్టకపోతే నీకు హనుమాన్ అనే పేరు రాదు, ఈ బ్రహ్మాయువు రాదు, కాబట్టి ఎప్పుడు నువ్వు ప్రయాణం చేసినా నన్ను తలుచుకుంటే నేను నిన్ను తూర్పు దిక్కు నుంచి అన్ని దిక్కుల వరకు రక్షిస్తానని వరం ఇచ్చాడు. అందుకని ఇంద్రుడికి ఇప్పుడు నమస్కరించాడు, నమోస్తు రుద్రేంద్రయమాని లేభ్యో, ఉట్టినే నమస్కరించలేదు ఆయన. ఆ తర్వాత యమధర్మరాజు గారు, ధర్మమూర్తి, యముడి అనుగ్రహం ఎందుకు కలగాలంటే దక్షిణం దిక్కులో ఉంది ఇది. ఈ దక్షిణం దిక్కులో ఒకప్పుడు యమధర్మరాజు గారు కొంతకాలం ఉన్నాడు, ఆయన అనుగ్రహం ఉంటేనే నేను దుర్మరణం పాలుకాను, యమలోకానికి వెళ్ళను, ఆయన ధర్మదండం వల్ల ధర్మ పరిపాలన చేసే రామచంద్రుడికి సాయం చేయగలను, కాబట్టి ఆయనకి నమస్కారం. ఎందుకంటే ఎంతోమంది లంకానగరానికి వెళ్ళి రావణుడి చేతిలో చచ్చి నరకానికి పోయారు, నేను అలా నరకానికి వెళ్ళకూడదు, విజయం పొందాలని యముడికి నమస్కరించాడు. యముడు ధర్మస్వరూపుట, నేను ఇక్కడికి వచ్చింది ధర్మ ప్రకారముగా సీతని చూడడానికి, లంకానగరంలో పొరపాటున కూడా అధర్మం చెయ్యకూడదు. నేను రావణుడు అధర్మపురుడు, కానీ నేను మాత్రం ధర్మం తప్పకూడదు. ధర్మం తప్పకూడదంటే ధర్మదేవత అనుగ్రహం ఉండాలి, ధర్మదేవత యముడు మాత్రమే, కాబట్టి ఆయనకి నమస్కరిస్తే నా మనస్సు అధర్మం కేసి వెళ్ళదు అని యముడికి నమస్కరించాడు. ఈ నమస్కారం వల్ల ఆయన ఎంత గొప్ప సంస్కారం పొందాడో తెలుసా, లంకానగరంలో సీతాన్వేషణ కోసం ఆయన అంగుళం అంగుళం గాళించాడు కదా, అంతఃపురంలో స్త్రీలను చూశాడు. ఈ స్త్రీలలో రావణాసుడి భార్యలు కొంతమంది తాగిన మేకల్లో బట్టలు సరిగ్గా లేకుండా నిద్రపోయారు, వాళ్ళంతా రావణాసుడి పక్కనున్నారు, కానీ వాళ్ళని చూసినా ఆయన మనస్సు రవ్వంత చెదిరిపోలేదట. అందుకే ఆయనకి జితేంద్రియుడని పేరు. ఎంత గొప్పవాడికైనా అంత సౌందర్యవతురాళ్ళు వివిధ భంగిమల్లో నిద్రపోతున్నప్పుడు చూసినప్పుడు వ్యామోహం కలగడం సహజమట, అది కలగలేదు గనకే హనుమంతుడి కంటే గొప్పవాడు లేడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి. ఇందులో జితేంద్రియుడు అన్నారు ఆయన్ని, ఇంద్రియములను జయించాడు. ఇంతవరకు ఇంద్రియాలను జయించామన్న వాళ్ళు ఉండడమే కానీ వాళ్ళు ఎవరూ జయించలేరు పూర్తిగా, అన్ని కబుర్లే. గట్టిగా నువ్వు ఈ జితేంద్రియుడివా అంటే ఊ అన్నవాడి దగ్గరకు వచ్చి నీ గొలుసు ఇమ్మంటే ఇస్తాడా, రేపు అడిగి చూస్తానండి మావిడిని అడిగి అంటాడు. మెళ్ళలో ఉన్న గొలుసు పొరపాటునివ్వడం, ఏది అడిగితే అది ఇచ్చేస్తాం గురువు గారు, మీరు అడిగితే ప్రాణం ఇస్తామన్న శిష్యులు చాలామంది కనబడ్డారు నాకు. ప్రాణం వాడ దేవుడు ఎరుగు, రేపు ఎప్పుడన్నా నీ కారు ఒకసారి ఎవరు అంటే వాడు ఇవ్వడం మళ్ళీ బేరం అంటాడు. ఉట్టి కబుర్లు చెబుతాం మనం, అయ్య బాబోయ్ మీరంటే ఎంత అభిమానం అండి, మీరు అడిగితే ఏదైనా ఇచ్చేస్తామంటారు, కానీ బంజారా హిల్స్లో 100 గజాలు అడిగితే ఏమన్నట్టు చూద్దాం, దివాళా ఎత్తేస్తాడు. కాబట్టి అన్నంత తేలిక కాదు ఇంద్రియ నిగ్రహం అంటే. మన వస్తువు పొరపాటు కూడా మనం ఇతరులకు ఇవ్వలేం, ప్రాణం పోతుంది, కానీ ఆయన వస్తువులు పక్కన పెట్టండి. స్త్రీ వ్యామోహాన్ని కూడా జయించాడు, ఏ వస్తు వ్యామోహం లేని మహానుభావుడు. ఆ వ్యామోహం లేకపోవడానికి గల కారణం యమధర్మరాజు గారికి నమస్కరించటం, అందుకని యముడికి నమస్కరించాడు ఆయన. ఆ తర్వాత అనిలుడికి నమస్కరించాడు, వాయుదేవునికి. తండ్రికి ఎప్పుడు నమస్కరించాలి, ఆత్మా వై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు, తండ్రే కొడుకు, కొడుక్కి తండ్రికి తేడా లేదు. తండ్రి కొడుకు రూపంలో పుడతాడంటే అర్థం ఏమిటి, ఆ తండ్రి తచ్చి వీడి రూపంలో పుడతాడని కాదు, తండ్రి పాపపుణ్యములు సంతాన రూపంలో వస్తాయి. ఇవాళ మీ పిల్లలు సత్ప్రవర్తనతో ఉండి బాగా చదువుకుంటున్నారంటే మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. తల్లిదండ్రులు పుణ్యం చేస్తే పిల్లలు ఉత్తములు అవుతారు, చదువుకుంటారు, తల్లిదండ్రులకు సేవ చేస్తారు. లేదంటే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చి వాళ్ళు వ్యసన పొరులు అయ్యారంటే అది మీ పాపమే, అది ఎవ్వడిది కాదు. తల్లిదండ్రుల పాపపుణ్యములే పిల్లల రూపంలో వస్తాయి, దానినే సంస్కృతంలో మహానుభావుడు వేదంలో చెప్పాడు ఆత్మావై పుత్రనామాసి, ఇది ఎవడు రాసింది కాదండోయ్, వేదములో మాట ఆత్మావై పుత్రనామాసి అని వేదమే పలికింది. తండ్రియే కొడుకు రూపంలో పుడతాడంటే తండ్రి చేసిన పాపపుణ్యములు కొడుకు రూపంలో వస్తాయి, మరి స్త్రీ రూపంలో రావట, కూతురు రూపంలో రావు. అందుకని కూతురు పాపపుణ్యాలు కాదు, ఒక్క పుత్రుడు మాత్రమే తండ్రి పాపపుణ్యములకు ప్రతీకలు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంతో ఎంతో అయినా మంచి చేస్తే సత్సంతానం కలుగుతారు, వార్ధక్యంలో నెత్తి మీద పెట్టుకు పూజిస్తారు. ఈ పిల్లల్ని పాపాత్ముల్ని మనమే చేస్తున్నాం. పాపాలు ఒకటే అలెండా, లంచాలతో, మోహాలతో, చెయ్యరాని మహాపాపాలతో పిల్లల్ని కంటే ఆ పిల్లలు వార్ధక్యంలో మనకేం సుఖపడతారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పిల్లలు ఆస్తుల కోసం తండ్రుల మీద కేసులు వేయటమే, లేదా తండ్రిని చంపేయటమే, లేదా కాస్త ముసలితనం వస్తే ఎక్కడో భారేస్తున్నారు. కారణం మనం వయస్సులో ఉన్నప్పుడు చేసిన పాపమే. ఈ దృష్టిలో పెట్టుకుని ఇది వరలో చేసిన పాపానికైనా ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలట, చేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది అన్నారు. ఇతరుల మీద అభాండం వేయకండి, నా పిల్లలు వాడు బాడు చేశాడు, వీడు బాడు చేశాడు, నా కోడలు వచ్చి పాడు చేసింది అంటే అదొట్టి భ్రమ, నీ కోడలు ఏమీ చెయ్యదు, నువ్వు చేసుకున్న పాపపుణ్యములు అలా చేస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకుని హనుమంతుడు, నా తండ్రి ఒక ఉత్తమ కర్మ చేశాడు కాబట్టి రామభక్తుండి నేను పుట్టాను, ఇవాళ నేను రామనామస్మరణం చేస్తున్నానంటే ఇది మా తండ్రి నాకు ఇచ్చిన సంస్కారం, ఆయనకు నమస్కరిస్తాను అన్నాడే. కాబట్టి ఇప్పుడు హనుమంతుడి దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి జై శ్రీరామ్ నేర్పండి. సెల్ ఫోన్ ఎత్తగానే హెల్లో హెల్లో అనకండి, దిక్కుమాలది. హెల్ అంటే నమస్కారం, అది నరకం, అది అది నమస్కారము కాదు సంస్కారము కాదు. హెల్ అనే శబ్దములకు ఇంగ్లీష్లో నరకం, హెల్లో అంటే ఓ నరకమా, ఓ నరకమా. రోజు ఎన్నిసార్లు నరకాన్ని తలుచుకుంటున్నారండి మీరు? అసలే ఇదివరకు ఆ చెక్క మొక్కల దరిద్రపు మతం ఒకటి ఏడిసింది, అది ఆదివారం నరకానికి తీసుకుపోయేది. ఇప్పుడు రోజు పొద్దు నుంచి నిద్రపోయేదాకా ఎక్కడ చూసినా హెల్లోయే. ఆ ఉప్పల నుంచి ఇక్కడికి తీసుకొచ్చేలోపు మళ్ళీ వాడు 100 సార్లు ఫోన్ ఇలా చూసుకోవటం, నాకు హడలో అది లారీ లోపల కంటా పోతాడు దిక్మాల డ్రైవర్ వీడును. ఒకటే కంగారు నాకు, అసలు ఎక్కడ చూడండి ఈ సెల్ ఫోన్ పిసపెట్టేసింది అనమాట, డ్రైవింగ్ సక్రమంగా చేయట్లేదు అనమాట. ఎక్కడ వాడు బ్రేక్ కొట్టడో, దానికి ఎందుకు పోతాడో నా భయం నాది, ఎందుకంటే నా శరీరం మీద వ్యామోహం కాదు, మీకు ఆంజనేయ చరిత్ర ఆగిపోతుంది, మీ మీద ప్రేమ నాకు, నాకు శరీర వ్యామోహం కాదు. కానీ ఇప్పుడు తీరవాడు ఏదో ఒక ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు హనుమాన్ మహిమ ఆగిపోదు, 2 రోజులు మీకు ఇచ్చాం కదా మాట నిలబెట్టుకోవాలి కదా ఏమైనా సరే మరి. కాబట్టి ఏంటంటే వాడేమో అలాగే చూస్తాడు, అక్కడ సిగ్నల్ ఇచ్చినా చూడడం, ఫోన్ ఏదో చూస్తే చూశారు కానీ అస్తమాటు హెల్లో హెల్లో తీసేసి ఎక్కడైనా ఫోన్ రాగానే జై శ్రీరామ్ అనండి. ఎంత లాభం అండి, నాలుక శుద్ధి అవుతుంది, హనుమంతుడికి ఆనందం కలుగుతుంది. ఆనాడు వాయుదేవుడు శ్రీరామనామస్మరణం పుట్టినప్పటి నుంచి హనుమంతుడికి నేర్పాడు కాబట్టి హనుమంతుడు ఇంత గొప్పవాడయ్యాడు కనుక తండ్రికి నమస్కరించినట్టే మనం కూడా పిల్లలకి అది నేర్పితే వాళ్ళు మనల్ని పూజిస్తారు, నమస్కరిస్తారు, మనకి పాదసేవ చేస్తారు, రిటైర్ అయ్యాక మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి వేళకి ఇంత భోజనం పెడతారు, పకోడీ కాకపోయినా కనీసం ఇంత అన్నం ముద్దైనా పెడతారు, ఏదో ఒకటి పెడతారు. కాబట్టి రామనామస్మరణ నేర్పాలి. నా శిష్యులు చాలామంది జై శ్రీరామ్ అండం నేర్చుకున్నారు, ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫోన్ ఎత్తితే జై శ్రీరామే అంటున్నారు, ఎంత లాభమండి. రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే అధునా, పావకోపి సలిలాయతే అధునా. విష్ణు పురాణంలో వ్యాసుడు రాసిన శ్లోకం ఇది, ప్రహ్లాద చరిత్రలోని శ్లోకం ఇది. ప్రహ్లాదుణ్ణి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి నిప్పుల్లో వేశాడు, నిప్పు కాస్త నీరుగా మారిపోయింది, దాంతో హిరణ్యకశిపుడు తెల్లబోయి ఇదేమిటి ప్రహ్లాద, భయంకరమైన అగ్నిగుండంలో వేస్తే అగ్ని కాస్త నీరుగా మారిపోయింది, కారణం ఏమిటి అన్నట్ట. అప్పుడు ప్రహ్లాదుడు, నేను విష్ణు సహస్రనామంలో ఉన్న రామనామస్మరణం చేస్తున్నాను. విష్ణు సహస్రనామం చాలా ప్రాచీనమైనదండోయ్, ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పాడు తప్ప అంత పూర్వం లేదనుకుంటున్నారు కొంతమంది. విష్ణు సహస్రనామం సృష్టి ఆరంభకాలం నుంచి ఉన్నది, అది సంకలనం, ముందు బ్రహ్మ చెప్పాడు దాన్ని, ఆ తర్వాత బ్రహ్మ నుంచి అలా 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 వెళ్ళి వెళ్ళి చివరికి భీష్ముడు ఆనుశాసనిక పర్వంలో భారతంలో మళ్ళీ దాన్ని చెప్పాడు. కానీ అది ఎప్పుడూ ప్రాచీనమైనదే. అందులో విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అందులో రామనామస్మరణం ఉన్నది. రామ అని విష్ణువునికి ఒక నామం ఉన్నది. ఈ నామాన్ని సహస్రనామములు నిరంతరం చదువుకునేటటువంటి ప్రహ్లాదుడు చేసేవాడు. తండ్రి తీసుకెళ్లి నిప్పుల్లో వేయగానే రామ అన్నాడు, ఆ నిప్పు నీరుగా మారింది. అందుకని తండ్రితో ఏమన్నాడు, రామనామ జపతాం కుతః భయం, రామనామస్మరణం చేసేవాడికి భయం ఎక్కడిది అంటే రామనామస్మరణం చేసేవాడికి భయం లేదు. అన్ని రకములైన ఉష్ణములను వేడులను తగ్గించి చల్లదనమిచ్చే శక్తి ఒక్క రామనామమునకున్నది. నాన్న నువ్వే చూసావు కదా, నన్ను తీసుకువెళ్ళి నిప్పుల్లో వేశావు, రామ అన్నాను, ఆ నిప్పు నీరుగా మారింది. పావకః అంటే అగ్ని, అపి కూడా, పావకోపి అంటే నిప్పు కూడా, అధునా ఇప్పుడు, సలిలాయతే నీరుగా మారింది. నీరుగా నిప్పును మార్చే శక్తి ఒక్క రామనామమునకున్నది. సముద్రంలో రాయి తేల్చే శక్తి రామనామమునకున్నది. ఏ పనైనా చేసే శక్తి రామనామమునకున్నది అని ప్రహ్లాదుడు విష్ణు పురాణంలో అన్నాడు. అందుకని రామనామస్మరణ రోజు చెయ్యండి, ఎంత లాభం ఉండేది. ఆ రామనామస్మరణ నేర్పిన కృతజ్ఞత వల్ల వాయుదేవునికి నమస్కరించి ఇక్కడ నువ్వు నన్ను రక్షించు అన్నాడు. ఇక్కడ వరుసగా నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో, ఆ తర్వాత నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. శ్రీ ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చేయొచ్చునో సుందరకాండలో ప్రతి శ్లోకానికి. ఇప్పుడు చంద్రుడికి నమస్కరించాడు. కారణం ఏమిటో తెలుసా, నిజానికి ఆ రోజు పూర్ణిమ కాదు, అయినా లంకానగరం పూర్ణిమ కాకుండా పూర్ణిమ వలె ఉందిట. మీరు చూడండి, ఐదో సర్గ చదవండి, సుందరకాండంలో ఐదో సర్గలో ఎద్దు కొమ్ములో ఉన్నట్ట చంద్రుడు. ఎద్దు కొమ్ము ఎలా ఉంటుంది చెప్పండి, మైసూర్ ఎద్దు యొక్క కొమ్ము ఇలా సన్నగా పొడుగ్గా ఉంటుంది. అంటే చంద్రుడు రేఖతో ఉన్నాడు. పంచమి నాటి చంద్రుడు అన్నాడు. పంచమి నాటి చంద్రుడు అలా వంగిన ఎద్దు కొమ్ములో ఉంటాడట. అందుకని అక్కడ సుస్పష్టముగా ఏమని చెప్పారన్నమాట, ఎద్దు కొమ్ము వలే ఉన్నాడు అని. కానీ ఆకాశం నుంచి వెన్నెల ఎలా వస్తుంది, పూర్తిగా పూర్ణిమ నాడు ఎలా ఉంటుందో అలా ఉందట వెన్నెల. కారణం ఏమిటో తెలుసా, హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వచ్చాడు. ఈయనకి ఇప్పుడు వెలుతురు అవసరం, వెలుతురు బాగా ఉంటే సీతను చూస్తాడు. అందుకని నేను పూర్తిగా ఇతని కోసం స్వచ్ఛమైన వెన్నెల కురిపిస్తాను అని, వినష్ట సీతాంబుతుషారపంకో రరాజచంద్రో భగవాన్ శశాంక హంసో యథా రాజత పంజరస్థ. వాల్మీకి రామాయణంలో సుందరకాండములో ఐదవ సర్గలో శ్లోకాలు ఇవన్నమాట. హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కంధరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థ. రజతము అంటే వెండి, వెండి పంజరములో పెట్టబడిన హంసవలే వెలిగిపోతున్నట్టు ఆకాశంలో. ఆకాశం వెండితో చేసిన ఒక పంజరం, హంసని పంజరంలో పెడతారు. ఏదో ఇనప పంజరంలో పెడితే ఇనుము నల్లగా ఉంటుంది, కాబట్టి అందులో ఉన్న హంస తెల్లగా స్వచ్ఛంగా కనపడదు. అదే పూర్తిగా వెండితో చేసిన, తెల్లని వెండితో చేసిన పంజరములో హంసని పెడితే ఇటు పంజరము తెల్లగా ఉంటుంది, అందులో ఉన్న హంస తెల్లగా ఉంటుంది. అలా హంస ఎలా కనపడుతుందో, ఆకాశం వెండి పంజరంలాగా, ఆ ఆకాశం నుంచి వస్తున్న చంద్రకిరణములేమో హంస యొక్క రెక్కల్లాగా ఏకల్లాగా కనపడ్డాయట. వెండి పంజరములో పెట్టబడిన హంస వలె చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. మందర పర్వతం మీద కూర్చుని ఉన్న మహాద్భుతమైన సింహంలా ఉన్నట్టు ఆయన, సింహం టీవీగా ఉంటుంది, చంద్రుడు కూడా టీవీగా వెలిగిపోతున్నాడు. మందర పర్వతం మీద భోంచేసి దర్జాగా పడుకుని ఉన్న సింహంలా ఉన్నట్ట, తెల్లని ఏనుగు మీద ఎక్కి కూర్చున్న వీరుడి వలె ఉన్నట్ట చంద్రుడు. వీరుడు పరాక్రమం ప్రదర్శిస్తాడు, ఇక్కడ చంద్రుడు కిరణములు ప్రదర్శిస్తున్నాడు. అలా శశాంకుడు సాక్షాత్తు భగవంతుట్టయన, ఎందుకు భగవంతుడు అయ్యాడంటే, ఈ పూట సీతాదేవిని చూడ్డానికి వెడుతున్న ఆంజనేయుడికి ఇంత పిండి వెన్నెలు కురిపించడం వల్ల ఆయన భగవంతుడు అయ్యాట. అంటే రాముడికి సాయం చేస్తే వాడు ఎవడైనా భగవంతుడు అవుతాడు, గ్రహం కూడా గ్రహాలకు అతీతంగా పరమాత్మ అవుతాట. అలా వర్ణించారు అక్కడ చంద్రుడిని అంత అద్భుతంగా. ఇంత పిండి వెన్నెలు కురిపిస్తూ సీతాన్వేషణకి లోపలికి వెళ్ళడానికి నాకు దారి చూపిస్తున్నావు కాబట్టి చంద్రభగవానుడా నీకు నమస్కారం. ఇది కృతజ్ఞత. ఇప్పుడు తనకి దారి చూపిస్తున్న వాడికి నమస్కరించాలిగా. అందుకని ఇప్పుడు అశోకవనంలోకి అడుగు పెడతాను, అక్కడ సీత కనబడాలి, కనబడాలంటే నీ సహకారం కావాలి, నువ్వు పూర్తిగా ఫ్లాష్ లైట్లు బాగా మా కోసం చూపించు కాస్త అని లైటింగ్ ఇమ్మని చంద్రుడిని ప్రార్థించాడు. ఇప్పుడు సూర్యుడికి నమస్కరించాడు. సూర్యుడు గురువు, అసలు గురువునకు నమస్కరించకుండా ఏమీ చేయకూడదు. పైగా ఆయన అనుగ్రహం చాలా ఉన్నది కాబట్టే చంద్రుడు వెలుగుతాడు. సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు దాన్ని వెన్నెలుగా మార్చి మనకిస్తాడు. అందువల్ల గురువునకు, జ్ఞానప్రదాతకి, ఆలోచన శక్తినిచ్చేటటువంటి వాడికి ఆయనకు నమస్కరించాడు. ఆఖర్ణ మరుద్గణములకు నమస్కరించాడు. ఇక్కడుంది అసలు మహాపాండిత్యం అంటే ఏమిటో, హనుమంతుడు బుద్ధిమంతుడు ఎలా అయ్యాడో నిరూపించే ఘట్టంలో చివరి అంశం ఇది. మరుద్గణములనే పేరుతో కొంతమంది ఉన్నారు, వాళ్ళు 7 ఏళ్ళు 49 మంది ఉంటారు. వీళ్ళకి ఎందుకు నమస్కరించాలో తెలుసు కదా మీ అందరికీ. ఒకప్పుడు దితి కశ్యప ప్రజాపతి భార్య భర్తకి నమస్కరించి, ఇంద్రుడు మొదలైన దేవతలు మా రాక్షసుల్ని చంపుతున్నారు, నా పిల్లల్ని చంపుతున్నారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అందరూ మరణించారు, వజ్రాంగుడు మరణించాడు, దేవతల చేతిలో చావు లేకుండా అవసరమైతే దేవతల్ని చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన కుమారుడు ఒకడు నాకు కావాలి, అటువంటి పుత్రుడు పుట్టాలి అని దితి కశ్యపుణ్ణి అడిగింది. ఆవిడ కోరిక ప్రమాదం. అదితి తన భార్య, దితి తన భార్య అయినా దితిపుత్రుల వల్ల అదితి యొక్క కుమారులకి ప్రమాదం వస్తుంటే ఆయన తట్టుకోలేడు. అందుకని భార్య కోరిక కాదనలేక, ఆ కోరిక మంచిది కాదు గనక ఒక ఆలోచన చేసి, నువ్వు కొంతకాలం శివార్చన చెయ్యి, గర్భం కలుగుతుంది నీకు, గర్భవతిగా ఉన్నంతకాలం రోజు 3 పూట్ల శివుణ్ణి పూజించు, ఈ గర్భం ప్రసవం అయ్యేదాకా పిల్లవాడు నీకు పుట్టేదాకా పగటిపూట పడుకోరాదు, మూత్ర విసర్జనకు వెళ్ళాక కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా పడుకోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, ఎవరిని అనవసరంగా తిట్టకూడదు, తినకూడనివి తినకూడదు, ఈ నియమములు పాటిస్తే నీకు సత్పుత్రుడు పుడతాడు, వాడికి ఎవరి చేతిలో చావుండదు, నియమాలు ఉల్లంఘిస్తే కుమారుడికి కొంత ప్రమాదం వస్తుంది జాగ్రత్త అన్నాడు ఆయన. అలాగేనండి అన్నది ఆవిడ. తర్వాత దితి గర్భం ధరించింది. ఇప్పుడు అదితికి భయం వేసింది, దితికి కుమారుడు పుడితే వీడు దేవతల్ని చీల్చి చెండాడతాడు, ఇంద్రుడికి ముఖ్యంగా పదవీ గండం వస్తుందని కనిపెట్టి, ఇంద్ర ఏదో రకంగా దితి కడుపుని పాడు చెయ్యి అందిట. ఇంద్రుడు అలాగేనని, పిన్ని పిన్ని జరిగింది ఏదో జరిగింది, నేను నీ కొడుకులతో యుద్ధం చేసి వాళ్ళని చంపవలసి వచ్చింది, అదొక కర్మ అనుకో, నువ్వు నా తల్లి లాంటి దానివి, గర్భవతికి సేవ చేస్తాను, పిన్నికి సేవ తల్లికి సేవ కంటే పుణ్యం, అందున గర్భవతులకి సహజంగా సేవ చేయాలని శాస్త్రం చెబుతున్నది, సేవ చేస్తానంటే ఆవిడ సరేనందిట. ఆవిడికి కాళ్ళు నొక్కేవాడు, పళ్ళు పెట్టేవాడు, ఆవిడకి అన్ని పనులు చేసి పెట్టేవాడు, చాలా వినయంగా సేవించాడు, అతి వినయం ధూర్త లక్షణం, అలా సేవించాడు. ఎప్పుడైనా అశుచిగా ఆవిడ నిద్రపోతే అప్పుడు కడుపులో ప్రవేశించి వజ్రంతో ఆ పిండాన్ని ఇతడు నాశనం చేయగలడు, అందుకని సేవ చేశాట. కానీ ఆవిడెప్పుడు భర్త చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు, కాళ్ళు కడుక్కోకుండా పడుకునేది కాదు, కాళ్ళు తుడుచుకోకుండా పడుకునేది కాదు, జుట్టు విరబోసుకునేది కాదు, సంధ్యా సమయంలో నిద్రపోయేది కాదు, తినకూడనివి తినేది కాదు, జాగ్రత్తగా శివనామస్మరణం చేసింది. ఇక నిండు గర్భవతి అయ్యింది ఆవిడ. ఆ సమయంలో ఒకరోజున మూత్ర విసర్జనకు వెళ్ళి కంగారులో కాళ్ళు కడుక్కోక ఓపిక లేక మంచం మీద అలా వాలిపోయింది. అశుచిగా పడుకున్నావు, ఇక నీ కడుపుని పాడు చేస్తానని భావించి ఇంద్రుడు వజ్రం బుచ్చుకుని సూక్ష్మరూపంతో కడుపులో ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కల కింద కొట్టేశాడు. చిచ్చేద అవయవాన్స్థాని, ఆ అవయవాలన్నీ నరికేశాట 7 ముక్కలుగా. కానీ ఆ లోపలవాడు సామాన్యుడు కాదు, రుద్రస్మరణతో పెరిగినవాడు. ఆ 7 ముక్కలు 7 పిల్లలు అయిపోయాయిట, 7 పిల్లలుగా మారిపోయి వాళ్ళందరూ లోపల కేర్ కేర్, పిల్లలు కేర్ కేర్ అంటారు, వాటి ఇంగ్లీష్ చిన్నప్పుడే వచ్చేసింది వాళ్ళకి, కేర్ తీసుకోమని కేర్ కేర్ అంటున్నట్టు వాడు. అప్పుడు ఆయన మా వృధా మా వృధా ఏడవద్దు ఏడవద్దని పలికి మళ్ళీ ఒక్కొక్క ముక్కని ఏడేడు ముక్కలు ముక్క కొట్టాడు. అక్కడికి ఏమైందనమాట, ఏడేళ్ళు 49 ముక్కలు అయ్యారు. స్థితికి ఏమిరా ఇంద్రా లోపల ఏం చేస్తున్నావు అనేసరికి కంగారు పడి పెట్టుకొచ్చి తల్లికి నమస్కరించి, అమ్మ నన్ను క్షమించు, నేను దుర్బుద్ధితో వచ్చాను, అయినా ఆ దుర్బుద్ధి నీకు ఉపయోగం పడింది, నాకు ఉపయోగం అయ్యింది, నేను ఆ పిల్లల్ని చంపబోతే 49 మంది కొడుకులు తయారయ్యారు నీకు, ఆ పిల్లల్ని మారుద అన్నాను గనక మరుత్తు అని పేరు పెట్టి దేవతలుగా మార్చి నా పక్కనే పెట్టుకుని ఉద్యోగం ఇస్తాను, ఈ విధంగా దైత్యులు కూడా దేవతలు అవ్వచ్చని నిరూపిస్తానగానే ఆవిడ క్షమించేసింది ఇంద్రుణ్ణి. అప్పుడు వాళ్ళు 49 మంది ఒకేసారి పుట్టుకొచ్చారు, ఒక్క కానుపులో 49 మంది పిల్లల్ని కన్నది. అసలు గిన్నెస్ బుక్లో ఎక్కించాలి అది. మన వాళ్ళు ఎంతసేపు ఇతరులను ఎక్కిస్తారు తప్ప వీళ్ళు ఎక్కించరు అనమాట. అద్భుతమైన సంతానం కదటండి ఈ 49 మంచి, దృఢంగా బలంగా ఆరోగ్యంగా పైగా నాలా అందంగా నవయౌవనంతో ఎర్రని రంగుతో పుట్టుకొచ్చారట. ఈ 49 మందికి మరుద్గణములు అని పేరు పెట్టి మరుత్తు అని పేరు పెట్టాడు. గణము అంటే సమూహం అన్నమాట. మరుద్గణములు అని పేరు పెట్టి ఇక మీకు చావులేదురా, మిమ్మల్ని చంపాలనుకుని నేనే చచ్చే చావు అయ్యింది నాకు, మీరు గట్టిపెండాలరా బాబు అని వాళ్ళని కూడా ఇంద్రుడు తన పక్కన ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పటికి కూడా ఇంద్రుడికి ఎడమ వైపున ఈ 49 మంది ఏ 49 ఆసనముల్లో కూర్చుంటారు. మీరు స్వర్గమునకు వెళ్ళినప్పుడు చూడొచ్చు. గ్యారంటీగా నా పురాణం విన్నవాడు నరకానికి వెళ్ళడం నా నమ్మకం కనుక మీరు స్వర్గానికి గ్యారంటీ, ఆ పైన ఇంకా ఉత్తమ లోకాలకి సరే తర్వాత చూద్దాంలేండి. రేపు కూడా వింటే మాత్రం వైకుంఠం దాకా వెళ్ళొచ్చు, రేపు రాకుండా ఎగ్గొట్టేస్తే నరకంలోకి స్వర్గానికి మధ్యలో ఉండొచ్చు కొంచెం అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఈ 49 మరుద్గణములకి మరణము లేకపోవడానికి కారణం ఉంది గనక వాళ్ళు గొప్పవాళ్ళు గనక ఎప్పుడైనా ఇంట్లోంచి యాత్రకి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళని తలుచుకుంటేట ఏ ఆయుధము వల్ల వాహనము వల్ల విషముల వల్ల విషవాయువుల వల్ల ఈ వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీల్లో నల్లా గుంటల్లో పడి చచ్చిపోవడాలు ఇలాంటివి ఉండవు. అందుకని పూర్వం ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఈ మరుద్గణములకు నమస్కరించేవారు. అందుకని హనుమంతుడు ఇక్కడ దుర్మరణం అకాల మరణం లేకుండా ఉండడానికి తోకకి నిప్పు పెట్టినా లేక రేపు నీళ్లలో పడినా పైనుంచి కింద పడినా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసినా చావు ఉండకుండా ఉండడం కోసం వీళ్ళకి నమస్కరించాడు. ఇంత ఆలోచనతో చేసిన స్తోత్రం. అందుకే ఈ స్తోత్రం ఒక అపూర్వ స్తోత్రం. ఇది హనుమంతుడు అశోకవనంలో సీతాదర్శనమునకు ముందు చేసిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదువుకుని వెళ్ళండి, మీకు విజయం లభించకపోతే అప్పుడు అడగండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ఇలా స్తోత్రం చేసి అప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళి సీతను చూశాడు, మొత్తం రామాయణం మారిపోయింది. సీతని ఇలా వెదగడానికి తన సమస్తమైన తెలివితేటలని ఉపయోగించాడు గనక హనుమంతుడు పరమ బుద్ధిమంతుడు అన్నారు ఆయన. చూచారా, ఈ విధంగా గురువు, ప్రభువు, దాసుడు, బుద్ధిమంతుడు, జితేంద్రియుడు, ఒక లక్షణం కాదు అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయన్నమాట. ఏదన్నా పని చెబితే సిగ్గుపడకుండా చేస్తాడు ఆయన. ఆయన నామస్మరణంలో అనేకములైన మంత్రాలు ఉన్నాయి. హనుమంతునికి చాలా మంత్రాలు ఉన్నాయి. అసలు ఈ భూమండలంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయట. 7 కోట్ల మహామంత్రములు నేను చెప్పింది కాదు. దేవీ భాగవతం 12వ స్కంధంలో మణిద్వీప వర్ణనమని ఉంటుంది. అందులో 7 కోట్ల మహామంత్రాహ 7 కోట్ల మహామంత్రములు స్త్రీ రూపములతో అమ్మని సేవిస్తున్నాయని ఉంటుంది. చూడండి ఒకసారి, మహామంత్రములన్నీ మూర్తులు ఆకారములు ధరించి అమ్మని సేవిస్తున్నాయట. అద్భుతమైనది కదండి మణిద్వీపం అంటే. చాలా గొప్ప శ్లోకాలు అవి. ఆ శ్లోకాలు మర్చిపోయి ఏవో పిచ్చి పిచ్చి పాటలు పాడేస్తున్నాం కానీ పాటలు పాడుకోండి, కాదనట్లా నేను అవి పిచ్చి పాటలు అనగానే ఇంట్లో పారాయణ చేసేటప్పుడు మాత్రం శ్లోకములనే పారాయణ చేయాలి. పాటలు మానసిక ఆనందం కలిగిస్తాయి, శ్లోకములు మంత్రశక్తి కలిగినవి. వ్యాసుడు తన తపస్సుతో ఇచ్చాడు కనుక అవి పారాయణ చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. అందుకే మణిద్వీప పారాయణం చివరిలో ఏమంటాడు, నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణంతేన జాయతే. నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశ సమయంలో మణిద్వీప వర్ణనములో ఉన్న శ్లోకములను ఇంటిలో పారాయణము చేయించు, లేక నువ్వు చెయ్యి, ప్రయత్నేన అన్నాడు. అందరూ చదవలేరు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, చదివే వాళ్ళని పిలిచి వారి ద్వారా పారాయణము చేయించుకోవాలి, అప్పుడు శ్లోకాల్లో దోషాలు ఉండవు. ఇలా ఇంట్లో ఈ పారాయణం జరిగితే అది ఏమవుతుందట, వాస్తుయాగంట. అందుకే అది వాస్తుయాగే, వాస్తుయాగముతో సమానమైన యాగం అది. దీనివల్ల ఆ గృహములో కళ్యాణం తేన జాయతే, శుభము కలుగుతుంది. కళ్యాణం అంటే శుభం, ఆ ఇంట్లో ఎప్పుడు శుభములే కలుగుతాయి. కొన్ని కొన్ని ఇళ్లలో అడుగు పెడితే ఏం వేళ విశేషమో తెలియదు, ఆ ఇంట్లో ఏముంటుందో తెలియదు, ఏ వాస్తు దోషం ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడూ అశుభమే. కొందరికి డబ్బు వస్తుంది నిలబడదు, ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వవు, అశాంతి, చికాకులు. దీనికి గల కారణం ఆ గృహంలో ఏదో ఒక లోపం ఉండడం అట. ఈ లోపం పోవడం కోసం పూర్వకాలంలో ఇంట్లో మణిద్వీపాన్ని పారాయణం చేసేవారు. కొన్ని కొన్ని దోషాలు తీవ్రంగా ఉంటే ఓ 40 రోజుల పాటు రోజు ఈ శ్లోకాలు ఇంత చేసి, ఎంత 350 శ్లోకాలు, 350 శ్లోకాలని ఒక 9 రోజులు 40 రోజులు ఇళ్లల్లో పారాయణము చేస్తే అందులో ఉన్న దోషాలన్నీ పటాపంచలైపోతాయి, శుభాలు కలుగుతాయి. అందుకని మనకి శుభం కలగడం కోసం ఈ పని చేయమన్నారు. అవి కూడా చేయలేకపోతున్నాం కలియుగంలో కర్మయోగం వల్ల. నిజంగా అది అద్భుతమైనదండి. అక్కడ చెప్పారు మొత్తం 7 కోట్ల మహామంత్రములు ఉన్నాయి, అవి రూపములు ధరించి అమ్మని సేవిస్తున్నాయి. కాబట్టి ఈ మంత్రాలు ఎన్నున్నాయి, ఇప్పుడు మనకు లెక్క తేలింది. ఇందులో హనుమన్ మంత్రములు 3000 మంత్రములు ఉన్నాయట. కేవలం ఆంజనేయుడి మంత్రాలు, రామ మంత్రాలు కొన్ని, ఆంజనేయ మంత్రాలు, రుద్ర మంత్రములు, విష్ణు మంత్రములు, అమ్మవారి మంత్రాలు, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి. గాయత్రి మంత్రంతో కూడా కలుపుకుని 7 కోట్ల మంత్రములలో హనుమన్ మంత్రములు 3000 ఉన్నాయి. అందులో హనుమ ద్వాదశాక్షరీ మంత్రం, హనుమంతుని సప్తాక్షరీ మంత్రం, ఇలా కొన్ని ఉన్నాయి. ఓం హనుమతే నమః ఓంకారంతో కలిపి హనుమతే నమః 7 అక్షరముల మంత్రం. పరాశర సంహిత అని ఒక సంహిత ఉన్నది, అది వ్యాసుని తండ్రి పరాశరుడు రాసినటువంటి పుస్తకం. వ్యాసుడు 18 పురాణాలు రాశాక పరాశరుల వారికి ఓ రోజున నాకు కూడా పురాణం రాయాలి అని ఒక కోరిక కలిగింది. వెంటనే కొడుకును పిలిచాడు, కొడుకు దగ్గరికి తాను వెళ్లకుండా కొడుకునే పిలిచాడు. పుత్ర రమ్మనగానే ఆయన వచ్చాడు. నేను రావడం ఏమిటి అనలేదండోయ్, తండ్రి గారు పిలవగానే వచ్చి వినయంగా నమస్కరించాడు ఆయన. నాయన, ఎక్కడ చూసినా నీ పేరే మారుమగిపోతుంది, వ్యాసుడి తండ్రి పరాశరుడు అంటున్నారు కానీ పరాశరుడి కొడుకు వ్యాసుడు అన్న మానేశారు, కాబట్టి నాకు కూడా కొంచెం పేరు రావాలి, ఆ పేరు నువ్వే తెచ్చిపెట్టాలి, దానికి నీ సహకారం కావాలన్నాడు ఆయన. కుమారుడు నవ్వాడు. మీరు ఏం చెబితే చేస్తానన్నట్ట, నువ్వు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములు రాశావు, 18 ఉపపురాణములు రాశావు, 102,101 శ్లోకాలతో మహాభారతం అనే ఉద్గ్రంథం ఇచ్చావు, బ్రహ్మసూత్రములు ఇచ్చావు, అన్నీ నువ్వే రహిస్తున్నావు, ఇవన్నీ జగత్ప్రసిద్ధికి ఎక్కాయి, ఒక్క హనుమంతుని మహిమలు మాత్రం రాసే భాగ్యం నాకు. అందరూ హనుమన్ మహిమ అనగానే పరాశరుడే రాశాడు అని నన్ను గుర్తుకు తెచ్చుకుంటారు, నన్ను తలుసుకుంటారు. త్యాగరాయ గారి సభలో పద్మాకర్ గారు చెబుతున్నప్పుడు పరాశర సంహిత అని పక్కన కూడా రాస్తారు, ఆ రకంగా నా పేరు ప్రసిద్ధికి ఎక్కుతుంది. లైవ్లో కూడా జనం చూస్తారు, రేపు పొద్దున్న ఎలాగో ఫోటోలో కూడా నా పేరు కూడా పడుతుంది. అందువల్ల ఏదో వంకతో నా పేరు అందరూ తలుచుకుంటారు ఆయన అనగానే ఆయన నవ్వి, అలాగే నాన్నగారు హనుమన్ మహిమ మీరే రాయండి అన్నట్ట. అప్పుడు కొడుకు దగ్గర పర్మిషన్ తీసుకుని తండ్రి గారు పరాశర సంహిత అనే పేరుతో హనుమంతుని లీలలు రాశాడు. చాలా అద్భుతమైన హనుమన్ మహిమ ఘట్టాలన్నీ అందులో ఉంటాయి. 3 ఖండములుగా ప్రసిద్ధికి ఎక్కింది అది. అందులో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఈ పరాశర సంహిత రాశాకే ఈ శ్లోకం తర్వాత శ్లోకం వచ్చింది, అంత పూర్వం ఆ శ్లోకం లేదు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ శ్లోకం స్వయముగా వ్యాసుడు రాసుకున్నటువంటిది. తన గురించి రాసుకోవడం కోసం కదట, మా వాళ్ళందరి గురించి నేను రాసుకోకపోతే ఎవరు రాస్తారని తనకి తానే నమస్కారం చేసుకుని ఆత్మస్వరూపుడు జ్ఞాని గనక ఈ శ్లోకం రాసుకున్నాడు. ఇది కొంతమంది శుకుడు రాశాడు అంటున్నారు, కానీ లేదు, ఇది సుస్పష్టముగా వ్యాసుడే రాసుకున్నాడు. వ్యాసుడంటే వశిష్ఠుని మునిమనుమడు, నప్తృశబ్దమునకు మునిమనుమడు అని అర్థం. వశిష్ఠునికి మునిమనుమడు. వశిష్ఠుని 100 మంది కొడుకుల్లో పెద్ద ఆయన పేరు శక్తి. అందువల్ల శక్తేహే పౌత్రం, శక్తికి మనుమడు, పుత్రుని కొడుకుని పౌత్రుడు అంటారు, కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటారు. వశిష్ఠునికి మునిమనుమడు, శక్తికి మనుమడు. పరాశరుడికి కొడుకు గనక పరాశరాత్మజం, ఆత్మజుడు అంటే కొడుకు. సుఖతాతం, సుఖుడికి తండ్రి. సంస్కృతంలో తాత అంటే తండ్రి అండో, తెలుగు తాత వేరు. సంస్కృతంలో మాత్రం తాత శబ్దానికి తండ్రి అని అర్థం అన్నమాట. ఈ విధంగా సుఖతాతం, సుఖునికి తండ్రి అయిన వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం వచ్చాక పరాశరుడి పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. పారాశర్యుడు అనే పేరు బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన అందులో సుముఖుడు అని ఒక భక్తుడి చరిత్ర రాశాడు. చాలా కథలు, అద్భుతమైన కథలు, ఒకదాన్ని మించి ఒకటి గొప్పవి. అందులో సుముఖుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన హనుమంతుని 7 అక్షరముల మంత్రములు చేశాడు, సప్తాక్షరి మంత్రాన్ని, ఓం హనుమతే నమః అనే మంత్రం. ఓసారి హనుమంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నట్ట. నాకు రామదర్శనం కావాలన్నాడు ఆయన. విడిచిపెట్టకుండా 10 సంవత్సరములు నేతితో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే 10 ఏళ్ల తర్వాత నీకు రాముడు ప్రత్యక్షంగా కనపడతాడు, పరోక్షంగా కాదు. ప్రత్యక్షం పరోక్షం 2 రకాలు. అంటే రాముడు రాముడిలాగా కంటికి కనపడితే అది ప్రత్యక్ష దర్శనం, మారు వేషంలోనో ఇంకో రూపంలోనో కనపడితే అది పరోక్ష దర్శనం అని పిలిచేవారు పూర్వకాలంలో ఉపాసకులు. నీకు రాముడు కోదండం పట్టుకొని, కిరీటం పెట్టుకొని సీతతో లక్ష్మణుడితో దర్శనమివ్వాలంటే 11 సంవత్సరముల పాటు ఆవునేతితో మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. మళ్ళీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేటప్పుడు కులం చూడకూడదు, వాడు ఎవడైనా పర్వాలేదు. అతిథికి ఆకలి ఉండడమే అర్హత, వేరే ఇంకే అర్హత లేదు. వాడు పండితుడా, పామరుడా, అక్కర్లవాడు, ఎటువంటి వాడైనా పర్వాలేదు. అటువంటి వాడిని విష్ణువుగా భావించి అన్నం పెట్టు. విడిచిపెట్టకుండా 11 ఏళ్ళు నువ్వు అన్నం పెట్టగలనంటే నీకు రామదర్శనం చేయిస్తానన్నట్టు. ఇది కొంచెం పెద్ద పరీక్షే. 11 ఏళ్ళు అన్నం రోజు పెట్టాలంటే ఎంత కష్టం అండి. ఇంట్లో భర్తకి రోజు పెట్టాలంటేనే కష్టం. సరే, పూర్వకాలంలో బయట ఉన్నప్పుడు ఎలాగో 3 రోజులు పెట్టేవారు కదా, అప్పుడు 3 రోజులు భర్త గారే పెట్టేవారు అనుకోండి. ఇప్పుడు అన్నీ పోయాయి, కానీ పూర్వకాలంలో అదొక నియమం ఉండేది అనుకోండి. పూర్వం పతివ్రతలను ఉండేవారు, అందువల్ల ఇంట్లో భోజనాలు ఉండేవి. ఇంట్లో భోజనం ఉండేవారు అండో, కర్రీ పాయింట్లకి ఎందుకు వెళ్ళేవారు కాదు. ఎందుకు వర్రి, బయట ఉంది కదా కర్రీ అన్నం. ఆ కర్రీ అప్పటిది మాంధాత కాలం నాటి కూర, అది అదే ఫ్రిడ్జ్లో పెట్టి ఆదిక్కుమాలం నూనెలోనే వేయించి వేయించి పట్టుకొస్తే ఇంటికి తీసుకొచ్చాక తింటే రోగం రాకేమవుతుంది, కరోనా రాకేమవుతుంది, ఎవరు వస్తారు ఇంటికి. దిక్కుమాలిన కూరలు భయంకరమైన వాసనలు. ఆ నూనె ఉంటుంది, ఆ నూనె ఎప్పుడో యనవంశ కాలంలో సూర్యభగవానుడు మొట్టమొదటి సృష్టించిన నూనె అనమాట. ఆ మూకుళ్ళో మరుగుతూ ఉంటుంది, మళ్ళీ అందులో నూనె వేస్తూనే ఉంటారు, అందులో పుణుకులు వేయిస్తూనే ఉంటారు. ఆ పుణుకు తింటే వణుకు రాకేమవుతుంది. అయినా అదో రుచి, ఆ రుచి వేరులేండి. ఇంట్లో తాజా తాజాగా భార్య వండి పెడితే వీడికి ఆ రుచి ఉండదు, లేదా భర్తగా వండి పెడితే ఆ రుచి ఉండదు ఇంట్లో. అదేం కర్మో కానీ ఇళ్లలో వండం తగ్గిపోయిందనమాట. ఎక్కడ చూసినా అందుకే తుమ్ములు, దగ్గులు, రోగాలు, అసలు నడవలేరు, మెట్లెక్కలేకపోతారు పైకి. ఈ మధ్యన ఒక ఆవిడ బాత్రూంలోకి కూడా రోప్వే వేయించకూడదా అంది భర్తని. బాత్రూంలోకి రోప్వే అవకాశం లేక కానీ అలా వేయించుకుంటారు అనమాట. గురువుగారు, ఈ పైకి వచ్చి దండం పెట్టలేకపోతున్నామండి, కొంచెం దయతోటి అక్కడి నుంచి ఇక్కడికి రోప్వేలో తీసుకొచ్చి మీకు ఇక్కడ దండం పెట్టుకుని ఇలా పక్కకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయండి అన్నారు ఎవరో. వీలుంటే అది కూడా చేసి పెట్టండి పాపం. కాలప్రభావానికి కారణం ఏమిటంటే తిండి లాంటి తిండి తినడం. కాబట్టి ఏ రకంగా చూసినా వంట అవి కష్టమైపోతాయి. 11 ఏళ్ళు అన్నం పెట్టాలి. అయినా సరే సుముఖుడు ఏమన్నాడు, అనుదినము ఓం హనుమతే నమః అనే మంత్ర జపం మానను, నీవు చెప్పినట్లే అన్నదానం చేస్తాను, 11 ఏళ్ల తర్వాత రామదర్శనం చేయించే బాధ్యత నీది అన్నాడు ఆయన. ఈ 11 ఏళ్ళు నువ్వు అన్నదానం చేయి, ఆ తర్వాత అన్నమాట నేను నిలబెట్టుకుంటానన్నాడు ఈయన. ఈయన ఒక శుభముహూర్తంలో శ్రీరామనవమి నాడే అది కూడా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈయన భద్రగిరి అని ఒక నగర ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ ఒక పెద్ద నది ఉన్నది, అది వర్షాకాలంలో బాగా ప్రవహిస్తుంది, ఒత్తప్పుడు పెద్దగా ఆ నదిట్లో నీరు ఉండదు, అందుకే దానికి గిరి నది అని పేరు. ఆ నదికి అవతల ఒడ్డున ఒక గోపాలకుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆ గోపాలకుడు. వాడు పరమ కృష్ణ భక్తుడు. అతన్ని పిలిచి, నాయన నువ్వు కృష్ణ భక్తుడివి, నేను హనుమద్భక్తుణ్ణి, ఇద్దరం భక్తులమే, నేను 11 ఏళ్ళు హనుమంతుడి కోరిక మీద, హనుమంతుని ఆజ్ఞాపన మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను, విడిచిపెట్టకుండా నువ్వు నీ కుటుంబం ఆవునెయ్యి నాకు పోయండి, రోజు ఓ 4 సేర్లకు తక్కువ కాకుండా ఆవునెయ్యి నాకు కావాలి, దాని డబ్బులు నీకు ఇస్తానంటే అంతకంటేనా మీరు పండితులు, మీరు ఎంత ఇస్తే అంతే ఇవ్వండి, ప్రతిరోజు భోజన సమయమునకు నెయ్యి అందించే బాధ్యత నాది అన్నాడు ఆ గోపాలుడు. ఇక అక్కడి నుంచి రోజు ఆయన ఆవలి ఒడ్డున, నది ఆవలి ఒడ్డు నుంచి నీళ్లు లేనప్పుడేమో ఇసుకలో నడిచి వచ్చేవాడు, ఎప్పుడన్నా కొంచెం నీళ్లు వచ్చినప్పుడు పడవ ఎక్కి అవతల ఒడ్డుకు వచ్చేవాడు. సరిగ్గా 10, 11, 12 మధ్యలో 4 సేర్లకు తక్కువ కాకుండా నెయ్యి ఇచ్చేవాడు, ఈయన డబ్బులు ఇచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. 10 ఏళ్ళు గడిచిందిటండి, ఇంకొక ఏడాదికి వ్రతం పూర్తయిపోతుంది దీనికి. ఈ ఏడాది పూర్తయిందా రామదర్శనం అవుతుంది. ఈలోపు భగవత్ పరీక్ష, ఏ పరీక్ష లేకపోతే భగవంతుడు డైరెక్ట్గా కనపడితే రేపటి నుంచి ఆయన ఎందుకు స్మరిస్తాం మనం? అన్నీ బాగుంటే మన అంత గొప్పవాడు లేట, ఏదైనా తేడా వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అందుకే కబీర్దాసు, దుఃఖమే సుమిరన్ను సబ్బకరై, సుఖమే కియా అనకోయి, సుఖమే సుమిరన్ను ఎది కరయితో దుఃఖ కాహే హోయ్ అన్నాడు. దుఃఖం వచ్చినప్పుడు ప్రతివాడికి ఎక్కడ లేని దేవుళ్ళు గుర్తొస్తారన్నమాట. అమెరికా వీసా వస్తే 108 ప్రదక్షిణలు, లేదా నాకు అనుకున్నట్లుగా 5 కోట్లు డబ్బు వస్తే హుండీలో 1 రూపాయి, ఏది 5 కోట్లు వస్తే 1 రూపాయి దక్షిణ. ఎంత త్యాగరాజు అండి, ఆయన త్యాగరాజు, అసలు త్యాగవంతా అయిందనమాట. లేదా ఏదో వస్తే ఫలానా పని, లంచం దేవుడికి కూడా ఇలా మొక్కుకుంటాడనమాట. ఇక అక్కడి నుంచి దేవుళ్ళకి ప్రదక్షిణ చేసి అవి చేసి ఇవి చేసి ఒకవేళ కోరిక తెరకపోతే ఇన్ని దేవుళ్ళకి ముఖ్యాన్ని తీరలేదంటాడు. హఠాత్తుగా వీడు చేసిన పాపాలన్నీ పోయి క్షణాల్లో కోరికలు ఏం తీరతాయి, నిరంతరం భగవన్నామం అందుకే చెయ్యాలి. దుఃఖం వచ్చినప్పుడు అందరూ స్మరిస్తారు, సుఖం వస్తే భగవంతుడిని మరిచిపోయి నా అంత గొప్పవాడు లేడంటారు. ఇది లోక సహజం అనమాట. మీరు ఎక్కడ చూడండి, బాగా డబ్బు వచ్చిందంటే నేను కష్టపడి రూపాయి పెట్టుబడితో ఇంత గొప్పవాడే, ఇంత వ్యాపారం డెవలప్ చేశానండి, ఇంత బిల్డింగ్ కట్టానండి అంటాడు. అదంతా తన గొప్పతనం అంటాడు. ఏది బాగుంటే, తేడా వస్తే అందరూ కలిసి నన్ను ముంచారండి అంటాడు. ఈ బాగుపడినప్పుడు కూడా వాళ్ళందరూ తన పైకి తీసుకొచ్చారు అనొచ్చుగా, అప్పుడు అండవు, ముంచినప్పుడు మాత్రమే అందరూ ముంచారంటాడనమాట. సుఖంలో ఉన్నప్పుడు నిజంగా ఇది భగవద్ అనుగ్రహం, ఆయన అనుగ్రహం వల్ల పైకి వచ్చాననే భావన ఉంటే, ఆయన్ని స్మరిస్తే దుఃఖం రాదు, వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది, అందులోంచి బయటపడగలుగుతాం. ఈయన పరమ భగవద్భక్తుడు కనుక విడిచిపెట్టకుండా హనుమత్స్మరణం చేసేవాడు. హనుమద్భక్తులు రామస్మరణం కూడా చెయ్యాలి గనక రామాష్టాక్షరీ మంత్ర జపం కూడా చేసేవాడు. చెప్పానుగా ఇంకొక ఏడాది ఉందనగా వ్రతం పూర్తవడానికి హఠాత్తుగా వర్షాలు కురిశాయి. ఆ మధ్యన వారం రోజులు మనకు కురిసాయే, ఇళ్లలోంచి ఎవరం బయటికి రాలేకపోయాం, స్కూళ్ళకి సెలవులు వచ్చాయి, అలాగే ఘోర వర్షం కురిసింది ఆ ప్రాంతాల్లో. గిరి నది ఉప్పొంగి ప్రవహించింది, ఉల్లోఠోత్తుంగ తరంగయ్యి ప్రవహించింది, అలా అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయేదట. లుఠత్ అంటే దొల్లుకొనుట అనమాట, నీరు అలా కెరటాలు దొల్లు దొల్లుకుంటూ వెళ్ళిపోయాయి, అవి కూడా ఆకాశమంతెత్తు ప్రవహించేటేకంగా. అట్నుంచి ఇటు ఏ పడవ వచ్చే అవకాశం లేకపోయింది. వాగులు పొంగి ప్రవహించినప్పుడు అందులో ఏ వస్తువు వచ్చినా ఎగిరిపోతుంది. దాంతో పాపం ఈ గోపాలకుడు 2 రోజుల పాటు యువతల ఒడ్డుకు రాలేకపోయాడు, నెయ్యి ఇవ్వలేకపోయాడు. పడవలు కట్లు తెంచుకుని మరీ వెళ్ళిపోయాయట నదిలో. అవతల ఒడ్డునే ఉండి, అయ్యో పాపం, సుముఖుల వారికి వ్రతభంగం అయ్యిందో ఏమిటో, నన్ను గురించి ఏమనుకుంటున్నారో అని పాపం బాధపడ్డాడు. ఈలోపు ఈ వరదలో సుముఖుడు అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేసి, అన్నం వండడానికి ఇబ్బంది లేదు కనుక అన్ని ఏర్పాట్లు చేశాడు. మొదటి రోజు 2 రోజులు నెయ్యి ఆగిపోయిందని చెప్పారు కదా, అందులో మొదటి రోజు 11 అయ్యింది, 12 అయ్యింది, నెయ్యి రాలేదు. నేతితో, అది కూడా ఏ రోజుకా రోజు తాజా నేతితో, ఆవు నేతితో, భోజనం పెడతాను అని హనుమంతుడితో అన్నాను. అలా భోజనం 11 ఏళ్ళు పెడితేనే నాకు రామదర్శనం అవుతుంది. ఇప్పుడు ఈ ఏడాది వ్రతం ఆగిపోయేటట్టుంది. పోనీ నిలవనెత్తో పెట్టాలంటే కుదరదట, ఏ రోజు కాదు రోజు ఫ్రెష్గా నెయ్యి తేవాలంటాడు హనుమంతుడు. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి ఏడాది తర్వాత తీసుకొచ్చి పెడితే పర్లేదులేండి, కొన్ని చోట్ల నేతులు అలాగే చేస్తారు, ఆ నేతితో దీపారాధన చేస్తే దేవుడు బారిపోతాడులేండి. అలాంటి నెయ్యి కుదరదు, తాజా నెయ్యి కావాలి. ఎలా? ఆపదలు వచ్చినప్పుడు భగవత్స్మరణ చేయవలసిందే, ఆపద వచ్చినప్పుడు ఇష్టదేవతని భక్తితో ప్రార్థించుకోవాలి అనుకున్నాడు ఆయన. శంకరాచార్యులు వారు అత్యద్భుతమైన శ్లోకం రాశారు. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆపది కిం కరణీయం, ఆపద వచ్చినప్పుడు, ఆపది అంటే ఆపద ఎందు అన్నమాట, ఆపద వచ్చినప్పుడు కిం కరణీయం, ఏమి చెయ్యాలి? స్మరణీయం శరణయుగళ అంబాయా, వెంటనే అమ్మవారి రెండు పాదాలని భక్తితో స్మరించు. తత్స్మరణం కిం కురుతే, అమ్మని స్మరిస్తే ఏమవుతుంది, ఆ స్మరణము ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి దేవతలని కూడా మనకి కింకరుల్ని చేస్తుందిట. సేవకులు కాదు కింకరులు, సేవకులకి కింకరులకి తేడా ఉంది. సేవకుడు అంటే మనం ఏదైనా పని చెబితే చేస్తే చేయొచ్చు లేదు, కానీ కింకరుడు అలా కాదు. కింకరోమి ఇతి పృచ్ఛతి కింకరః, ఇలా చేతులు కట్టుకుని నన్నేం చేయమంటావు అని అడిగి ఎప్పటికప్పుడు మన దగ్గర పని చెప్పించుకుని చెప్పగానే తక్షణం చేసేవాడే కింకరుడు అంటారు. అలాంటి కింకరులు చాలా కష్టం దొరకరు. ఎప్పుడు చేతులు కట్టుకుని కింకరోమి కింకరోమి అని ఎవడడుగుతాడు? మనం పని చెబితేనే వాళ్ళు చెబితే రేపు చేస్తారు. 3 సార్లు ఫోన్ చేస్తాను, 4వ సారి ఫోన్ చేశారండి అంటాడు, ఫోన్ చేస్తున్నానండి అంటాడు పైగా. అప్పుడు ఇప్పుడు ఇది కలియుగ లక్షణం, కానీ పూర్వం అలాంటి కింకరులు ఉండేవారు. మహానుభావులు వాళ్ళు ఏం చెప్పినా చేసేవారు అన్నమాట. అమ్మవారి పాదాలు స్మరిస్తే బ్రహ్మలాంటి వాళ్ళు కింకరులు అవుతారట. ఇంతకీ శ్లోకానికి అర్థమేంటి? ఆపద వస్తే ఏం చెయ్యాలని అడిగాం, అమ్మ పాదాలు స్మరించంటావు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏం జరుగుతుందని మళ్ళీ అడిగితే బ్రహ్మ వంటి వాళ్ళు సేవకులు అవుతారంటావు, బ్రహ్మ నాకు సేవకుడైతే ఉపయోగమే ఉంది, నాకు ఆపద కదా వచ్చింది అంటావేమో, అందులోనే ఉందిరా కిటుకు. నీకు ఆపదలు వచ్చినా సుఖములు వచ్చినా అన్నిటికీ మూల కారణం నీ కర్మలకి తగిన ఫలితం నీ నుదుట రాసే బ్రహ్మ. బ్రహ్మ నీ నుదుట నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో రాశాడు బ్రహ్మగారు. మీ నుదుటి ఇక్కడ కూర్చుని పురాణం వినమని రాశాడు కాబట్టి మీరు కూర్చున్నారు. కొంతమందిని మధ్యలో బయటికి పోండని రాశాడు కనుక ఒకళ్ళిద్దరు మధ్యలో వెళ్ళిపోయారు, అది వాళ్ళ కర్మ. ఇది బ్రహ్మరాత, బ్రహ్మరాతను ఎవరూ తప్పించలేరు. నాకు ఇక్కడేమో కూర్చుని ఎందింపవుదాకా ఉపన్యాసం చెప్పన్నాడు, మిమ్మల్ని వినమన్నాడు, ఆయన కెమెరా పెట్టమన్నాడు, ఈయన మైక్ పెట్టమన్నాడు, ఇంకొక ఆయన ఆవిడ పక్కన కూర్చుని పాట పాడమన్నాడు, ఇవన్నీ బ్రహ్మరాతే. ఈ బ్రహ్మరాతను ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు ఆ బ్రహ్మ అమ్మని స్మరించగానే మనకి కింకరుడు అయ్యాట, మన దగ్గర చేతులు కట్టుకుని ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మని ఏమనొచ్చు? ఒరే దిక్కుమాలాడా, నా నుదుటి ఈ రాత ఎందుకు రాసేవారు ఆయన, నీకు పుణ్యం ఉంటుంది, ఈ పాత రాత తుడిచేయి, బోర్డు మీద డస్టర్ పెట్టి తుడిచినట్టుగా తుడిచేసి కొత్త రాత నేను చెప్పిన రాత రాయి అని కొత్త రాత రాయించుకుని నీ జాతకం నీ చేతిలోకి మలుచుకునే శక్తి వస్తుంది అని అంతరార్థం. అందుకని అమ్మని స్మరించు. అమ్మని స్మరిస్తే సందేహం లేకుండా మన రాతే మారిపోతుంది, ఈ జాతకాలే మారిపోతాయి. నా చిన్నప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒక ఆయన నువ్వు 10th పాస్ అవ్వన్నాడు. నేను గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను, ఎంఏలో లెక్చరర్ని అయ్యా. ఇది కేవలం ఉపాసనా బలం వల్ల వస్తుంది, కాబట్టి ఈ జాతకాలు ఏమి మనల్ని ఎవరిని ఏం చేయకుండా ఉండాలంటే భగవంతుని గట్టిగా పట్టుకోవాల్సిందే. అందువల్ల ఏదో ఎవడో ఏదో చెప్పేశాడు, నీకు 4వ ఇంట్లో ఇది ఉంది, 5వ ఇంట్లో ఏ ఇంట్లో లేదు, నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నువ్వు హాయిగా అమ్మవారిని తలుచుకుంటే. నీ ఇంట్లో నువ్వు సుఖంగా అమ్మవారిని తలుచుకుని ఉండక ఈ ఇంట్లో ఆ ఇంట్లోని వాడు చెప్పింది వాడికి 10 లక్షలు తగలేసి యజ్ఞానికి 10 రూపాయలు ఖర్చు అయితే 10 లక్షలు తగలచేస్తూ ఉంటే అనవసరంగా లేనిపోని యాతన కదా. ఇవన్నీ అక్కర్లా, భక్తితో పట్టుకోండి అమ్మని, గట్టిగా పట్టుకోండి, పట్టుకునే రీతిలో పట్టుకోండి. పట్టుకుంటే సందేహం లేకుండా మన జాతకం మనం ఎలా కావాలంటే అలా మలుచుకునే శక్తి మనకు వస్తుంది. ఇది జ్ఞానులు మనకి చెప్పారు, ఉపాసనా మార్గంలో చెప్పారు. అందుకనే ఆయన ఇప్పుడు నా అన్నదానం ఆగిపోకూడదు, నెయ్యి ఆగిపోకూడదు అనుకుని గట్టిగా హనుమంతుణ్ణి ధ్యానించాడు. తక్కన అక్కడికి ఈ గోపాలకుడు వచ్చాడు. అయ్యగారు ఈ పూట కొంచెం ఆలస్యమైందండి, నదిలో నీరు ఎక్కువ ఉందండి, అందుకని రాలేకపోయాను. ఇదిగో రోజు 4 కేజీలు 5 కేజీలు ఇస్తున్నాను, ఇప్పటి మీకు 12 కేజీలు నెయ్యి పట్టుకొచ్చానండి అన్నట్ట. ఆ పూట నిజంగానే అన్నదానానికి జనం పెరిగారండోయ్. ఎందుకంటే వరద వల్ల యువతులను చవతలకు వెళ్ళేవాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనాన్ని కూర్చున్నారట. ఈ నెయ్యి తీసుకుని వాడికి డబ్బిచ్చి పంపేశాడు. హాయిగా భోజనం పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. పూర్వం భోజనం వేడివేడిగా తాజా తాజాగా పెట్టేవారు. పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి ఒకటేమిటన్నీ పెట్టేవారు. ఎప్పుడు సాంబార్ అన్నమే కాకుండా శుభ్రంగా అందరూ భోజనం చేసి ఆనందపడ్డారు. మళ్ళీ మర్నాడు కూడా 12 కేజీలు నెయ్యి తెచ్చాడు. అన్నదానం ఏమీ ఆగలేదు. 3వ రోజు గోపాలుడు వచ్చాడు. అయ్యగారు నన్ను క్షమించండి అన్నట్ట. ఎందుకే క్షమించటం? ఇదివరకు 4-5 కేజీల కంటే ఎప్పుడు తెచ్చేవాడివి కాదు. ఈ వరద సమయంలో 2 రోజుల పాటు రోజు 12 కేజీలు నెయ్యి తెచ్చిపెట్టావు కదా, నిన్ను నేను క్షమించడం ఏమిటి? అసలు నువ్వు నా పాలిటి దేవతవి, నిన్ను నేను పొగడాలనగా వాడు తెల్లబోయి, నేనెక్కడొచ్చానండి, 2 రోజులుగా వరద వచ్చిందండి, ఆ వరదలో అవతల నుంచి అవతలకు రాలేక ఆవలి ఒడ్డునే ఉండిపోయాను, మీకు నెయ్యి ఇవ్వలేక మిమ్మల్ని పాడు చేశానని బాధపడుతున్నానండి అన్నట్ట. ఆయన అదేమిటి నాయన అలా అంటావు, నువ్వు వచ్చావు, ఇదిగో ఈ జనాన్ని అడుగు, వీళ్ళంతా భోజనం కూడా చేశారు, నువ్వు రోజు వచ్చి 12 కేజీలు నెయ్యి ఇచ్చావంటే నే రాలేదన్నాడు ఆయన. వాళ్ళు వచ్చావన్నారు. అప్పుడు చివరికి అర్థమైంది ఆయనకి, వరద వచ్చి ఈ గోపాలుడు అవతల ఒడ్డునే బంధువులతో ఉండిపోయాట. బంధువులు అబద్ధం ఆడరు కదా, వీడు అబద్ధం ఆడరు కదా, కానీ మరి వాడు వచ్చాడే, నెయ్యి ఎలా ఇచ్చాడు? నేను హనుమంతుడిని ధ్యానిస్తే హనుమంతుడు ఆతడి రూపంలో వచ్చి నెయ్యి ఇచ్చి వెళ్ళిపోయాడు. నా అన్నదానం ఏమాత్రం ఆగకుండా చేశాడు. ఇది కదా హనుమంతుని కరుణ అంటే. అందుకని నమ్మాను నా వ్రతం. వ్రతాన్ని పురమాయించినవాడు ఆయనే, వ్రతం చెయ్యమన్నవాడు ఆయనే, వ్రతం నిర్విఘ్నంగా సాగేలాగా చేసినవాడు ఆయనే అని వినయంగా నమస్కరించాడు. వ్రతం పూర్తయింది, సుముఖుడికి రామదర్శనమయ్యింది, ఆయన శాశ్వతంగా కైవల్యం పొందాడు అని పరాశర సంహితలో 3వ 3వ సంహితలో ఉంటుందన్నమాట, 3వ ఖండంలో. ఎంతో అద్భుతమైన కథ. ఇటువంటివి ఈ యుగంలో కూడా ఉన్నాయండి, నేను నిజంగా చెబుతున్నాను. నేను అవన్నీ చెప్పడానికి వాడు 1 రోజు 2 రోజులు సరిపోయేది కాదు, 40 రోజులు హనుమద్ మహిమ చెప్పాను గుంటూరులో. 40 రోజులు చెబితే ఒక కొలిక్కి వచ్చింది. పోలిశెట్టి హరిప్రసాద్ గారు చాలా మంచి మనిషి. ఆయన శారద పరమేశ్వరి దేవస్థానంలో జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఆజ్ఞాపిస్తే వారు నా చేత అక్కడ చెప్పించారు 40 రోజులు హనుమాన్ మహిమ. ఎందుకు చెప్తానంటే ఎప్పుడూ భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో మన వెంట ఉంటాడు. ఒక్కొక్కప్పుడు మానవ రూపంలో ఉంటాడు, ఒక్కొక్కప్పుడు ఇంట్లో మనుషుల రూపంలో ఉంటాడు, బంధు రూపంలో, సఖుడి రూపంలో నమ్మిన వాడిని ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. ఇవాళ మొదటి రోజు కొంత చెప్పుకున్నాం, రేపు కూడా ఇలాగే 6:00 నుంచి 8:30 దాకా హనుమన్ మహిమ చెప్పుకుందాం. అందరూ వచ్చి రేపు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు అందరికీ అనేక మంగళాశాసనాలు ఇస్తూ ఒకసారి చెప్పండి, ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. నిత్యం చేసుకోండి. ప్రయాణంలో ఓంకారం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఓంకారంతో కలిపి చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి. గురువుగారు మీకు ఇచ్చిన అనుగ్రహం అనుకోండి. ఈ మంత్రానుష్ఠానం చేసి ఇటు హనుమద్ దర్శనం, రామదర్శనం కూడా చేసుకోండి. జై శ్రీరామ్.
ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. స్వామీజీ ప్రోగ్రాం విన్నారు, చాలా చక్కని ప్రోగ్రాము. మేము అనౌన్స్ చేసినట్లుగా మానేపల్లి జ్యువెలర్స్ వారి 25 ప్రైజులు కూడా నా జేబులో ఉన్నవి, స్లిప్స్ తీసాము. మీరందరూ స్వామీజీ వెళ్ళిన తర్వాత నేమ్స్ పిలుస్తాము, ప్రైజులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము.
స్వామీజీ ప్రవచనం విన్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఒకసారి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం ట్రస్టీలు ఎంతమంది ఉంటే అంతమంది అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ మరియు మిగతా సభ్యులందరూ కూడాను ఒక్కసారి వేదికపైకి రావాలి. స్వామీజీ గారితో ఒక ఫోటో దిగేది ఉంది. ట్రస్టీలు ఎంతమంది ఉంటే అంతమంది ట్రస్టీలు చక్రపాణి గారు వేదికపైకి రావాలి. చక్రపాణి గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. సీను ఒక గ్రూప్ ఫోటో స్వామితోని మా ట్రస్టీలది. ఇవాళ స్వామీజీ గారి ప్రవచనం కనుక మీకు నచ్చితే ఒకసారి చప్పట్లతో స్వామీజీ గారిని అభినందించుదాం. ప్రవచనకర్తకు ఇంతకంటే గొప్ప సన్మానం అవసరం లేదు. మనందరి అభిమానము మన చప్పట్ల ద్వారా చూపించాము. మీకు నచ్చిన సందర్భంలో మీ అందరికీ ప్రార్థించేది ఏంటంటే, రేపు కంటిన్యూగా ఈ ప్రోగ్రాం మళ్ళీ ఆరుంబాకు స్టార్ట్ అవుతుంది, 8 వరకు ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను మీ వాళ్ళను తీసుకొని ఈ ప్రవచనాన్ని తప్పకుండా విని ఆనందపడాలని కోరుతున్నాను. ఎవరు కూడా మిస్ కావద్దు. దయచేసి రేపు ఎలాంటి సభలు సమావేశాలు ఉపన్యాసాలు మావి ఏమి ఉండవు. ఇవాళ ప్రారంభ ఉత్సవం ఉండే కాబట్టి ఉంది, రేపు ఎలాంటిది ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా తప్పకుండా విచ్చేసి రేపు కార్యక్రమాన్ని ఇదే పద్ధతిగా విజయవంతం చేయగలరు. మరి స్వామీజీ ప్రవచనం అంటే హాల్ నిండిపోయింది ఇవాళ. ఈ హాల్ నిండిపోవడం అనేది మాకు చాలా అవసరమండి నిర్వాహకులుగా. మాకు మరి మాకెంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించింది. దయచేసి ఇక్కడ విద్యావంతులు మేధావులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నారు సార్ ఇవాళ. ఇవాళ మనం దీంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కూర్చున్నాడు. బయట కార్యవర్ధన్ చెప్పేశారంటే ఐఏఎస్ ఆఫీసర్ లోపల ఉన్నారని చెప్పేసి అన్నారు. మరి అటువంటి అభిమానం ఉన్న వాళ్ళంతా కూడాను ఇవాళ పద్మాకర్ గారి ప్రోగ్రాం గారికి విచ్చేసినందుకు మీ అందరికి కూడాను అభినందనలు. మరి నిర్వాహకులైన మేమంతా కూడా ఎంతో కష్టపడి వారి ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేసి ఇవాళ తీసుకొని వచ్చినందుకు మీరంతా మమ్మల్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కసారి చప్పట్లతో వేదిక పైన ఉన్న మాకు అభినందిస్తే మరి ఇటువంటి కార్యక్రమాలు మా ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షులు శ్రీ గౌరవనీయులైన ఊర బాబురావు గారి కోరిక ప్రవచనాలు, సీనియర్ సిటిజన్లమైన మన అసోసియేషన్ నుంచి వివిధ రకాల ప్రవచనాలు, మేధావులను తీసుకొచ్చి మనం ప్రవచింపజేసి ఈ ఏజ్ 60 కంటే ఎక్కువ వాళ్ళందరికీ కూడాను మనో ఉల్లాసాన్ని కల్పించాలని వారి చిరకాల కోరిక. వారి కోరిక ప్రకారం ఇవాళ ముహూర్తపు ప్రవచనము మనం పద్మాకర్ గారిది నిర్వహించుకున్నాము. ఇలాగే కంటిన్యూగా నెలకు ఒక ప్రోగ్రాం మేము ప్లాన్ చేస్తున్నాము. ఎంతమంది మన వాళ్ళు ఉన్నారో తెలుగులో ఉపన్యసించే చక్కటి మేధావులందరినీ కూడాను ఇన్వైట్ చేసి మా ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. దయచేసి మీరంతా కూడా ఏ కార్యక్రమం ఉన్నా మీ అందరికీ తెలుపుతాము. అందరు కూడా మరి ఇచ్చేసి ఇవాళట్లాగా మా కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతూ మీ అందరికి కూడాను ప్రత్యేకంగా అభినందనలు మా ఆర్గనైజేషన్ నుంచి. నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మీ అందరికి కూడా విచ్చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రేపు కూడాను ఖచ్చితంగా 6 వరకు ఇక్కడ అందరు ఉండండి. దయచేసి లేట్ లేకుండాను స్వామీజీ గారు వచ్చేటప్పటికి హాల్ ఫుల్ ఉంటే వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ ప్రార్థిస్తూ మరి ఇవాళ మీరంతా విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. మరి బ్రహ్మశ్రీ గారికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.